ఈ నదుల పాపాలు, తీర్థముల పాపాలు తొలగించే ఒక మహాపురుషుడు ఉన్నాడు, వాడి వల్ల ఈ పాపాలు తొలగుతున్నాయి. పూర్వం నీకొచ్చిన ఈ అనుమానం నదులకు కూడా వచ్చింది. నదులన్నీ కలిసి ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయి. గంగ, యమున, సరస్వతి, నర్మద ఇటువంటి మహానదులన్నీ కలిసి ఒకసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, రోజు కోటాను కోట్ల మంది పాపాత్ములు మాలో స్నానాలు చేస్తున్నారు, చెయ్యరాని పాపాలు చేస్తున్నారు, వాటిలో ఈ పాపాలన్నీ మేము స్వీకరిస్తున్నాం, ఈ పాపభారం తొలగించుకోలేక ఏడుస్తున్నాం, మేము కూడా నల్లగా కుళ్ళిపోతున్నాం, మా పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, భూలోకంలో ఒక గురుభక్తుణ్ణి చూసుకుని వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీరు తాగితే ఇక మీ పాపాలన్నీ పోతాయి. సూర్యోదయము నుంచి మళ్ళీ రాత్రి 12 దాకా ఎంతమంది స్నానం చేసినా ఆ పాపాలన్నీ స్వీకరించండి. అర్ధరాత్రి 12 వేళకి మీరు గురుభక్తుడి దగ్గరికి వెళ్ళండి. మంచి గురుభక్తి కలిగిన వాళ్ళ కాళ్ళు కడగండి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి, వాళ్ళ బొటన వేళ్ళు కడగ్గా వచ్చిన నీరేమో తీర్థంగా తాగండి, మీ పాపాలు పోతాయి. మళ్ళీ పొద్దున్నకల్లా ఫ్రెష్, మళ్ళీ సాయంత్రానికల్లా హుష్ అనగానే, అంతటి గురుభక్తుడు భూలోకంలో ఎక్కడున్నాడు అని అడిగేట నదులు. అతడే కుక్కుట మహర్షి. అంతటి గురుభక్తుడు ఈ సృష్టిలోకి మరొకడు పుట్టడు. గురుభక్తి అంటే కుక్కుట మహర్షిదే. ఆయన శ్రీశైల అరణ్యాల్లో ఇష్టకామేశ్వరి ఆలయ ప్రాంగణంలో రోజు ఉంటాడు. అక్కడ గురువుగారికి ఒక ఆశ్రమం కట్టి గురువుగారిని అందులో కూర్చోబెట్టి రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు గురుపాదాలు ఒత్తుతూనే ఉంటాడట. గురువుగారు మీరు ఏం చెప్తే చేస్తానంటాడు. చాలామంది అంటారండి ఆ మాట, గురువుగారు మీరు ఆజ్ఞాపించడం చేస్తామని. నిజంగా ఆజ్ఞాపిస్తే సత్యన చేయరు. కానీ ఆయన అలా కాదు, ఎట్టి పరిస్థితుల్లో గురుపాదాలను అలా పట్టుకునే ఉంటాడు. అందుకని ఆయన కాళ్ళు కడగండి అనగానే వీళ్ళు రోజు వెళ్ళేవారట. ఈ నర్మదా మొదలైనవన్నీ మన పాపాలన్నీ స్వీకరించాక కుక్కుట మహర్షి యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని ఆయన బొటన వేళ్ళు కడగ్గా వచ్చినటువంటి నీటిని తీర్థంగా స్వీకరించి తమ పాపాలన్నీ వదిలించుకుంటున్నారు వాళ్ళు. మీకు వీలుంటే పాండురంగ మహాత్మ్యం చదవండి. పాండురంగ మహాత్మ్యంలో ఒక గొప్ప గాథ ఉన్నది. పుండరీకుడని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. వాడు చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. చివరికి కట్టుకున్న పెళ్ళాన్ని ఇంట్లోంచి గెంటేశాడు, తల్లిదండ్రుల్ని తన్ని తరివేశాడు. అటువంటి పాపాత్ముడు ఒక రోజున భ్రష్టుడై అడవుల్లో తిరుగుతున్నాడు. అక్కడ ఓ తమాషా చూశాడు వాడు. ఒక ముగ్గురు ఆడవాళ్ళు నల్లగా ఉన్నారు. వాళ్ళు ఒక ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆశ్రమం అంతా శుభ్రం చేసి ఆశ్రమం ముందు ముగ్గులు పెట్టి ఆశ్రమం లోపలికి వెళ్ళి బయటికి రాగానే అందమైన స్త్రీలుగా మారిపోయారు. వీడు చెప్పారుగా పరమ నీచుడని. వెంటనే ఆ సుందరీమణుల దగ్గరికి వెళ్ళాడు ఈ పుండరీకుడు. ఓ సుందరీమణులారా, ఒంటరిగా భయం లేకుండా ఈ అడవుల్లోంచి వస్తున్నారంటే మీరు సామాన్య స్త్రీలు అయ్యి ఉండరు, మీ పేర్లు ఏమిటని అడిగాడు. అప్పుడు ఒక స్త్రీ, నా పేరు గంగా అంది, రెండావిడ యమున అంది, మూడావిడ సరస్వతి అంది. అబ్బో మంచి పేర్లే, మూడు వేళలా తాకి తరించవలసిన పేర్లే, రండి మీరు నాకు కావాలన్నాడు. వాళ్ళు ఓరు దౌర్భాగ్యుడు ముట్టుకోకురా అంటే వినిపించుకోకుండా అందులో ఒక స్త్రీని గట్టిగా పట్టుకున్నాడు. ఈ పరమ పాపాత్ముడు తగలగానే ఆ స్త్రీ మళ్ళీ నల్లగా వికారంగా మారిపోయింది. ఓరి పరమ దౌర్భాగ్యుడా, కుక్కుట మహర్షి ఆశ్రమం దగ్గర నువ్వెక్కడ దాపురించావురా, మాకు దిక్కుమాలిన వాడివి, ఆ లోపల ఉన్నవాడు కుక్కుటుడు, నువ్వు దిక్కుమాలిన వాడివి, మేమెవరం అనుకుంటున్నాం, మేము ముగ్గురం గంగా యమున సరస్వతులం. అప్పటికే ఆ మూర్ఖుడికి అర్థం కాల, అంటే మేము గంగానది యమునానది సరస్వతి అని చెప్పాయి, నీలాంటి పాపాత్ములు రోజు మాలో స్నానాలు చేసి సకల పాప పరిహారార్థం గంగా స్నానం అహంకరిష్యే, యమునా స్నానం అహంకరిష్యే, సరస్వతీ స్నానం అహంకరిష్యే అని సంకల్పం చెప్పుకుని ములుగుతూ ఉంటే మీ పాపాలు మాకు తగిలి మేము ఇలా నల్లగా అయిపోతున్నాం. ఈ పాపాలు తొలగించుకోవడానికి బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం కుక్కుటుడి యొక్క ఆశ్రమంలోకి వచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని ఆయన బొటన వేళ్ళు కడగ్గా వచ్చిన నీరు తీర్థంగా తీసుకుని మళ్ళీ పవిత్రులమవుతున్నాం. అందుకే రాత్రి 12 నుంచి 3 వరకు మేము నదులుగా ఉండం. ఇప్పుడు అర్థమైందా మీకు? రాత్రి అందుకే 12 స్నానం చేయకూడదు. రాత్రి 12 అవగానే ఆ నదులు తమ శక్తుల్ని ఉపసంహరించుకుని రూపం ధరించి నదిలోంచి బయటకు వచ్చి కుక్కుటుడి దగ్గరికి పోతాయి. 3 దాకా ఆయన ఆశ్రమంలో సేవలు చేసి ఆ తర్వాత ఆయన ద్వారా పవిత్రులై మళ్ళీ తిరిగి నదిలో ప్రవేశిస్తాయి. అందువల్ల అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 వరకు నదిలో స్నానం చేస్తే నదిలో దేవత లేదు గనక ఆ నదిలో అంతఃపూర్వం ఉన్న పాపాలు కూడా మనకు చుట్టుకుంటాయి. అందుకని ఎప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ 12-3 మనం స్నానం చేయకూడదు. మూడు దాటాక స్నానం చేస్తే మళ్ళీ ఈ నది అందులో ప్రవేశిస్తుంది. అది కూడా ఎలాగా? పాపాలు తొలగించుకుని పవిత్రంగా. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చెయ్యండు అయ్యని ఎందుకన్నారు? మరి తెల్లవారుజామున గోదావరిలో స్నానం చేస్తే అప్పుడు అది ఫ్రెష్గా ఉంటుంది. పాపాత్మల పాపాలన్నీ కుక్కుటుడికి ఇచ్చి వచ్చాయన్నమాట అవి. అప్పుడు అవి పవిత్రంగా ఉంటాయి కనుక మనకి పుణ్యం వస్తుంది. అసలు కొత్త పాపాలు మనం ముందు వాటికి ఇచ్చేయచ్చు అనమాట. మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం పాపాత్మల యొక్క పాపాలతో ఎక్కువ శక్తి లేకుండా ఉంటుంది. రాత్రి అయ్యేసరికల్లా పాపం నీరసించి ఉంటుంది, ఎండైజేషన్తో ఉంటుంది అనమాట. అంటే పాపాలను జీర్ణించుకునే శక్తి తగ్గుతుంది. అందువల్ల ఎప్పుడు నదులలో ఎప్పుడు స్నానం చేస్తే పుణ్యం, ఉదయం పూట చేస్తే పుణ్యం. క్రమక్రమంగా శక్తి తగ్గుతుంది. అర్ధరాత్రి వేళ అసలు అందులో నదీ దేవత ఉండదు కనుక ఏ నదిలో అయినా గుర్తుపెట్టుకోండి, ఒక్క పుష్కరములలో మాత్రం ఇది నిషిద్ధం. పుష్కరాల కాలంలో కుక్కుటుడు అన్ని నదుల్లో ఉంటాడు, పైగా పుష్కరుడితో కలిసి. అందుకే పుష్కరాలకి విధి నిషేధాలు లేవు. మీరు ఆ 12 రోజుల్లో ఎప్పుడు స్నానం చేసినా పుణ్యమే. మళ్ళీ ఆ 12 రోజులే, తర్వాత కాలంలో మళ్ళీ ఆ శక్తి ఇక్కడ ఉండదు. అందుకే మళ్ళీ పుష్కరాలు దాటాక ఆ 12 రోజుల తర్వాత అర్ధరాత్రి స్నానం చేస్తే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఈ నదులు ఆ విధంగా ఎప్పటికప్పుడు మళ్ళీ తమ పాపాలు తొలగించుకుంటాయట. దీన్ని బట్టి గురుభక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. గురుభక్తి కలిగిన వాడు నదీమతల్లుల్ని కూడా పవిత్రలనుగా చెయ్యగలడు. అందుకే గురువులకి ఎదురు మాట్లాడకూడదురా బాబు అని చెప్పడంలో గొప్పతనం అది. ఇప్పుడు దుర్మార్గుడా, నువ్వు మమ్మల్ని పట్టుకున్నావురా, నేను మళ్ళీ తిరిగి పాపాత్మురాలు అయిపోయాను అని ఆ గంగానది వీడు పట్టుకోవడం వల్ల పుండరీకుడు పట్టుకోవడం ద్వారా నల్లగా అయిపోయింది కనుక తిరిగి ఆశ్రమంలోకి వెళ్ళి మళ్ళీ కుక్కుటుడి యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని తీర్థం తాగి నది తక్కిన యమున సరస్వతులతో మాయమైపోయింది. ఈ మూర్ఖుడికి తెలియదుగా, గుడిసెలోకి వెళ్ళాడు. గురువుగారి కాళ్ళు ఒత్తుతున్నాడు ఆ సమయంలో కుక్కుటుడు. గురువుగారు నిద్రపోయి ఉంటే ఆ పాదాలలా ఒత్తుతూ గురు గురుదేవ సద్గురుదేవ అంటూ పాడుకుంటున్నాడు పాపం. అటువంటి ఆయన్ని పుచ్చుకుని ఆ ముగ్గురు నాకు కావాలన్నాడు. ఆయన మాట్లాడకపోతే కాలెత్తి తిన్నాడు, కాళ్ళు పోయాయి. అప్పుడు ఏడ్చి కాళ్ళ మీద పడితే, మీ అమ్మా నాన్నల పాదాలు ఎప్పుడు పట్టుకుంటావో అప్పుడు నీకు కాళ్ళు వస్తాయన్నాడు. దాంతో వాడు ఏడుస్తూ పాక్కుంటూ పోయి నానాయాతన పడి, వాడు అదృష్టం ఉంది కనుక వాడు ఎక్కడో కారణజన్ముడు కనుక తల్లిదండ్రులు పాదాలు పట్టుకోగానే మళ్ళీ వాడికి తిరిగి పాదాలు వచ్చాయి. ఇంత గాథ ఉన్నది పాండురంగ మహాత్మ్యంలో, భక్త పుండరీకుడి యొక్క దివ్య చరిత్ర అది. కాబట్టి అనుక్షణము నదుల యొక్క పాపాలను మహానుభావులైన గురుభక్తులు తొలగిస్తారు. ఆ గురుభక్తులలో కూడా అగ్రగణ్యుడు గనక కుక్కుటుడు మాత్రమే ఈ నర్మదా నది వంటి మహానదుల యొక్క సకల పాపాలు పరిహారం చేస్తూ ఉంటాడు. బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగించిన పుణ్యాత్ముడు అతడు. మనం అదృష్టవశాత్తు నర్మదా నది యొక్క తీరంలో ఉన్న చెట్టు మీద ఉన్నాం కాబట్టి వీలున్నప్పుడల్లా నర్మదా నది యొక్క సంగమంలో స్నానం చేయటం చాలా పుణ్యం అని కుంజలుడు తన 2వ కొడుక్కి చెప్పాడు. ఇప్పుడు 3వ కొడుక్కి తిరిగి ఏం జరిగిందని అడిగాడు. దీనికి శివరాత్రి మహిమ అని పేరు. ఇప్పుడు రాబోయే కథ, ఈ కథని రాబోయే శివరాత్రి నాడు కూడా మననం చేసుకుంటే ఇక మహర్జాతకులు అయిపోతారు. పద్మపురాణంలో శవన వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం. అనుక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శవనుడు తీర్థయాత్రలకు వెళ్ళి నర్మదా నదీ తీరములో ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఆ మర్రి చెట్టు మీద ఉన్న కుంజిలుడనే పక్షి, ఉజ్వలుడు సముజ్వలుడు విజ్వలుడు కపింజలుడు అని పేరు కలిగిన తన కుమారులకి తీర్థయాత్రలు చెయ్యమని బోధించి, వారు తీర్థయాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుని వారికి వచ్చిన అనుమానాలు తీరుస్తూ, వారి ద్వారా అవతల ఎవరైనా పాపాత్ములుంటే ఆ పాపాత్మలు తరించడానికి కూడా ఏదో ఒక మార్గాన్ని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తన 3వ కొడుక్కేసి తిరిగాడు. మొదటివాడు ఏమని చెప్పుకున్నాం? ఉజ్వలుడు. 2వవాడు సముజ్వలుడు. 3వవాడు విజ్వలుడు. ఈ 3వవాడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. బయలుదేరి, నాన్న నేను కూడా అందరిలాగే తీర్థయాత్రకు వెళ్ళాను, ఓ చోట ఓ తమాషా జరిగింది, మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను. మేరు పర్వత ప్రాంగణం అంతా ఆనందవనము అని పిలువబడుతుంది, ఎందుకంటే మేరు పర్వత ప్రాంగణంలో శివుడు నిరంతరం తిరుగుతూ ఉంటాడు గనక. అందుకని శివదర్శనం కోసం వెళ్ళాను. అక్కడ ఈశ్వరుడు 1,000 లింగాల రూపంలో దర్శనమిచ్చాడు. గంగానది 1,000 పాయల కింద ఆ కొండల్లో తలో పక్క నుంచి ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల శలయేళ్లుగా, కొన్ని చోట్ల వాగులుగా, కొన్ని చోట్ల అలకనందగా, కొన్ని చోట్ల మందాకిరిగా, కొన్ని చోట్ల భాగీరథిగా, కొన్ని చోట్ల యమునగా, కొన్ని చోట్ల గంగగా ఆవిడ పిలువబడుతోంది. హిమాలయాల్లోంచి యమున పుట్టిందిగా, అప్పుడు యమునోత్రి అనే స్థలంలో పుట్టి యమున అని పిలువబడింది. గంగోత్రి దగ్గర నుంచి ఆవిర్భవించి గంగగా పిలువబడింది. మళ్ళీ ఆ గంగ కూడా భాగీరథిగా, అలకనందగా, సునందగా, సీతగా, సుచక్షువుగా, సింధువుగా, పావని, హ్రాదిని, నళిని ఈ నామాలతో ఎన్నో పాయలుగా వచ్చి మళ్ళీ అన్నీ కలిసి హృషీకేశం దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా ఒక మహాగంగ ఏర్పడుతుంది. అందుకే హృషీకేశం హరిద్వారాల దగ్గరేమో అఖండ గంగ, అంత పూర్వం ఉన్న చోట్లేమో పాయలుగా ఉన్న గంగ. ఈ ప్రాంతాలలో గంగానదీ తీరంలో ఉన్నన్ని శివలింగములు ఇక శివుడు కూడా లెక్క పెట్టలేడేమో అన్నున్నాయి. ఆదిశేషుడు పరమ పండితుడు, లెక్కలు పెట్టడంలో ఆదిశేషుడు అంత గొప్పవాడు లేడు. ఆయన కూడా లెక్క పెట్టలేనని లింగాలు ఉన్నాయట. ఎందుకంటే నువ్వు గింజ అంత ప్రదేశం కూడా శివలింగమే ఆ మార్గంలో. ఆ మార్గంలో కొండల మీద ఉన్న బండలన్నీ శివలింగాలే. గండ శిలలెల్ల శంభులింగం బులిందు అని శ్రీనాథుడు కాశీఖండంలో వర్ణిస్తాడు. చూచే కళ్ళుండాలే కానీ గోదావరిలోకి దిగామనుకోండి, ఇక్కడి మంథనిలో ఆ ఇసుకలో ఉన్న రేణువులన్నీ శివలింగాల్లాగే కనపడతాయి. ఈ లోపలికి వచ్చేలోపు ఎన్ని బండరాళ్ళు కనపడుతున్నాయో ఆ రాళ్ళు శివలింగాల్లాగే కనపడతాయి. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా కనిపించిన ప్రతి పాషాణము శివస్వరూపంగానో లేక శాలగ్రామంగానో భావిస్తారు. ఒక మహానుభావుడు అన్నాడు, ఈ సృష్టి అంతా నాకు శివలింగం అయ్యంకిందే కనపడుతోంది. ఆకాశము శివలింగమే, చంద్రుడు శివలింగమే, సూర్యుడు శివలింగమే. అందుకే నేను ఇక్కడ ఏ పని చేయాలన్నా భయం వేస్తోంది. ఇక్కడ మలమూత్రాలు విసర్జించాలంటే భూమి మీద శివలింగం మీదే మలమూత్రాలు విసర్జిస్తున్నానేమో అననే భయం పట్టుకుంది. నిద్రపోతుంటే శివుడి మీద పడుకుంటున్నాను. అందుకని శివ అంతా నువ్వే శివస్వరూపమే కనుక నీ శరీరం మీద నేను ఏదైనా అపచారం చేసినా ఉపచారం చేసినా అన్ని ఉపచారముల కింద భావించి నన్ను రక్షించని ప్రార్థించాడు. రోజు మనం అందుకే భగవంతుడికి భక్తితో నమస్కారం చేసుకుని అంతా నువ్వే కాబట్టి ఈ జగత్తులో నువ్వు లేని స్థలం లేదు కనుక నేను ఏమి చేసినా పూజ కింద భావించన్నారు. శంకరాచార్యులు వారు ఇంకొక అడుగు ముందుకేసి శివమానస స్తోత్రం రాశాడు. ఆయన చిట్ట చివరికి వచ్చాక ఆయన యద్యత్ కర్మ కరోమి యత్ తదఖిలం శంభోతవారాధనం. యత్ యత్ అది యద్యత్ అంటే, యత్ అంటే ఏది, యద్యత్ అంటే ఏంటి ఏమేమి, నేను ఏ ఏమి పనులు చేస్తున్నా అవన్నీ అంటే విడిచిపెట్టకుండా, మళ్ళీ ఒక్క పని కూడా విడిచిపెట్టకుండా ఉంటే దానికి అఖిలము అని పేరు. ఖిలము అంటే విడిచిపెట్టబడినది కొంచెం అన్నమాట. అఖిలము అంటే విడిచిపెట్టకుండా. నేను పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర అయ్యేలోపు మళ్ళీ నిద్దట్లో కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాను కనుక ఈ స్వప్నాద్యవస్థలలో చేసే పనులు ఇవన్నీ ఒక్క పని కూడా విడిచిపెట్టకుండా అన్నీ నీ ఆరాధనే. శంభో తవ ఆరాధనం, నీ యొక్క ఆరాధన. తవ అంటే నీ యొక్క. శివా, నేను చేసే అన్ని పనులు నీ ఆరాధనే. నేను ఉపన్యాసం చెప్పాను అది నీకు పూజ అనుకో. నేను పురాణం విన్నాను అది నీ ఆరాధనే. తిన్నాను ఫలహారం అది నీ ఆరాధనే. శయనించాను అది యోగ నిద్ర అనుకో, సమాధి అనుకో అన్నాడు. అందుకే కాబోలు ఎక్కువ మంది మధ్యాహ్నం కూడా సమాధి స్థితిలో గడుతూ ఉంటాను. ఈ విధంగా నేను ఏం చేసినా అదంతా అర్చనే అన్నాడు ఆయన. ఎంత అద్భుతంగా చెప్పాడు. రత్నైః కల్పితమాసనం హిమజలైహి స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితాం గృహ్యతాం. ఈ పూజలన్నీ చిట్ట చివరి ఏం చెప్పాడు, హృత్కల్పితాం గృహ్యతాం పూజాం స్వీకరోత్ అనమాట. నేను నా మనస్సులో ఉన్న ఊహలే నీకు పూజలు చేస్తున్నాను, నా మనస్సులో పూజ చేస్తున్నాను, పైకి ఏం లేవు. నీకు దీపం ఇచ్చినట్టే, నైవేద్యం పెట్టినట్టే, ఆభరణములు ఇచ్చినట్లే, ప్రదక్షిణ చేసినట్టే, ఇవన్నీ మానసికంగా అర్పిస్తున్నాను, పైకేం కనపడవు, కానీ నా మనస్సులో అన్ని పూజలు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఈ మధ్యన ఈ స్తోత్రాన్ని బాగా కంఠస్థం చేసిన ఒక ఆవిడ పాపం ఒక బ్రహ్మగారిని పిలిచింది. బ్రహ్మగారండి, శంకరాచార్యులు వారంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని మీకు మానసికంగా దానం చేస్తున్నానండి. ఇదిగో మీ చేతి మీద నా చెయ్యేసి ఇలా అంటున్నానండి, ఇదే కేజీ బంగారం అనుకోండి, ఇదే గోదానం అనుకోండి, ఇదే భూదానం అనుకోండి అని పాపం పంతులు గారిని పంపేసింది. కాప పంతులు గారికి ఏం అందలేదు. ఆయన ఏమో, ఏమిటా ఈవిడ మానసిక పూజ అంటుంది అంటే, శివుడికి మానసిక పూజ అంటే చాలా ఇష్టం అండి, శంకరాచార్యులు వారు చెప్పారండి అంది పాపం. అప్పటి నుంచి కశ్యప్ గారు ఆ గోదానం ఎక్కడుందా భూదానం ఎక్కడుందా అని వెతుకుతూనే ఉన్నాడు. ఆయనకు ఆ లెవెల్ లేదందుట పైగా ఆవిడ, ఆయన మానసికంగా ఇస్తే స్వీకరించలేకపోతున్నాడు అందుట. నిజమే, భూలోకంలో ఉన్న మానవులు మనం మానసికంగా ఇస్తున్నామంటే స్వీకరించలేరు, ఎందుకంటే వీడికి శివస్థాయి లేదు కనుక ఇంకా. కానీ శివుడు అలా కాదు, మాట వరుసకి నువ్వు నేను ప్రదక్షిణ చేశానన్నావంటే ఆయన నిజంగానే ప్రదక్షిణ చేయించుకుంటాడు. అందుకే పరమేశ్వరుడి సన్నిధానంలో అన్నిటికంటే ఉత్తమం సంకల్ప పూజ అన్నారు. ఏమేమి అద్భుతం, సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగరం యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏ అపార్ట్మెంట్ నుంచో ఇక్కడికి వచ్చాను, కాసేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు నడిచాను కదా, దీనికి సంచారం అని అర్థం. ఈ సంచారం దేంతో చేశాను, పదయోహో, నేను నా కాళ్ళతో అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చాను. పదయోహ అనగానే రెండే రెండు కాళ్ళు అనమాట, ప్రతి వ్యక్తికి రెండు కాళ్ళు ఉండాలి కాబట్టి. ఒక్కళ్ళు ఉన్నవాడిని పక్కన పెట్టండి, ఇక్కడ సహజంగా లోకంలో ఉండే అందరి మానవుల గురించి చెప్పాడు కనుక. నేను నా రెండు కాళ్లతో ఒక చోట నుంచి ఇక్కడికి నడిచి వచ్చాను. ఈ నడిచి రావడం ముందే ఇది నీ చుట్టూ ప్రదక్షిణగా భావించు. స్తోత్రాన్ని సర్వాగిరవు, గీహి అంటే మాట, సర్వాగిరవు అన్ని వాక్కుల యందు అన్నమాట, ఒక మాట కాదు. ఇక్కడికి వచ్చేలోపు ఎన్ని మాటలు మాట్లాడతామో మనకేం తెలుసు. ఏముండదు, తొందరగా నడవండి అంటుంది ఒక ఆవిడ, తొందరగా వెళ్ళి చేసేది ఉంది అక్కడ, పలహారం టైంకి పెడదామని ఒక ఆవిడ అనొచ్చు, సాయంకాలం వేళ హారతి సమయానికి పెడదామని ఒకళ్ళు అనొచ్చు, అక్కడికి వెళ్ళాక వెనక వైపు ఉన్న కుర్చీలో ఆయనకి కనపడకుండా నిద్రపోతే గొడవ ఉండదనొచ్చు ఒకళ్ళు. ఇలా ఏం మాట్లాడినా సరే ఈ అన్ని వాక్కుల యందు ఏమున్నాయి, స్తోత్రాలు ఉన్నాయని భావించు. నేను మాట్లాడిన వాగుడంతా, నా పనికి మాలిన వాగుడు, పనికొచ్చే మాటలో ఇవన్నీ నీ స్తోత్రములనుకో. నిద్రాసమాధి స్థితి, నేను ఒకవేళ పొరపాటు నిద్రపోతే అది సమాధి కింద భావించు. ఇంత గొప్ప అపూర్వమైన ధ్యానం ఈ సృష్టిలో ఇంకెవడూ చేయలేడు, అదొక్క శంకరుడు వల్లే చెందింది, శంకరుడు మాత్రమే చెయ్యగలడు. అందుకే జ్ఞానులు అనుక్షణం భూమి మీద ఏ పని చేసినా సరే అదల్లా శివుడికి ఒక స్తోత్రము, ఒక అర్చన అనుకోవాలన్నమాట. అందువల్లే ఈ మూడోవాడు విజ్జ్వలుడు అక్కడున్న ప్రతి లింగాన్ని చూచి పులకించిపోయి ముక్కుతో నీళ్లు పట్టుకొచ్చి వాటి మీద పోసి అభిషేకం చేశాడు. అప్పుడు జరిగింది అక్కడ ఒక తమాషా. ఒక పెద్ద వటవృక్షం ఒకటి ఉంది అక్కడ, చాలా విశాలంగా ఉంది ఆ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు చుట్టూతో ఒక బండరాతితో ఎవరో చప్ట ఏర్పాటు చేశారు. అంత పెద్ద బండరాతిని చక్కగా మర్రి చెట్టు చుట్టూత అమర్చిన మహాత్ములు ఎవరో తెలియదు. ఏ సిమెంటు తోటి అంత బాగా చేయలేరట, అంత నున్నగా తయారు చేశారట. అది బండరాతి మధ్యలో నుంచి చెట్టు మొలవడం వల్ల చుట్టూత ఎవరైనా చక్కగా అలా వచ్చిందా, లేక బండరాతి చుట్టూత మొక్కలు వేయటం కష్టం కనుక మొక్కొచ్చాక ఎవడైనా శిల్పి రాళ్ళు పట్టుకొచ్చి చక్కగా ఒకరాయి కోరాయి అతికించి దానినే చప్టాగా తయారు చేశాడా, అది ఆశ్చర్యంగా ఉందట. మొత్తం మీద చెట్టు చుట్టూత నున్నగా కూర్చోడానికి సుఖంగా పనికొచ్చేటట్లుగా, ఒకళ్ళిద్దరు కాదు దాదాపు ఒక 100-150 మంది కూర్చోడానికి పనికొచ్చే అంత చప్ట తిన్నె ఏర్పాటు చేశారు ఆ మర్రి చెట్టు చుట్టూత. ఆ తిన్నె దగ్గర ఒక జటాజూటధారి కూర్చుని ఉన్నాడు. ఆయన శరీరం అంతా తెల్లగా ఉంది, ఒంటికి విభూతి పూసుకున్నాడు, బూడిద పూసుకున్నాడు, నెత్తి మీద మంచి జడలు ధరించాడు, జడల చుట్టూత రుద్రాక్షలు ధరించాడు, చేతులకు కూడా రుద్రాక్షలు ఏదో గాజులుగానో కంకణాలో ధరించినట్టు ధరించాడు, చెవులకి రుద్రాక్ష పోగులే, ఒక చేతిలో దండం మరొక చేతిలో కమండలం పెట్టుకుని మౌనంగా కూర్చున్నాడు. ఎక్కడెక్కడి నుంచో కొంతమంది సాధువులు వచ్చారు, ఆయన అనుజ్ఞ తీసుకున్నారు, కింద కూర్చున్నారు. అప్పుడు ఆయన కొంతమందిని కింద కాకుండా తన చుట్టూత తిన్నె మీద కూర్చోబెట్టుకున్నాడు, కొందరేమో ఆయన పక్కనే కూర్చున్నారు, కొందరు కింద కూర్చున్నారు. గురువులు కూడా ఒక్కొక్కరి అర్హతను బట్టి ఒక్కొక్కరిని దగ్గరికి రమ్మంటారు, కొందరు దూరంగా ఉండమంటారు, కొందరు కుర్చీలో కూర్చోమంటారు, కొందరిని నేల మీద కూర్చోమంటారు, కొందరు స్టాండ్ అని నిలబడమంటారు. ఎందుకంటారనేది ఆయా సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తికి ఏది ఉపకారమో అది చేస్తారు. అలాగే ఆ జటాజూటధారి కూడా వచ్చిన వారందరినీ కూర్చోబెట్టాడు. అందులో ఒకడు అడిగాడు, స్వామి, ఈ మధ్యకాలంలో నేను నా భార్యతో పాటు చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను. ఒక చోటకు వెళ్ళగానే హఠాత్తుగా నా భార్యకి ఒళ్ళంతా చర్మం చిట్లిపోయి, చర్మం మీద పగుళ్ళు వచ్చి, ఒక రకమైన పొడలు మచ్చలు వచ్చి అందులోంచి రసి కారడం మొదలయ్యింది. దాంతో నా భార్య సిగ్గుపడి తీర్థయాత్రలకు రాకుండా ఇక్కడికి దగ్గరలో ఉన్న రుద్రప్రయాగ అనే క్షేత్రంలో, నేను ఇంకెక్కడి నుంచి తీర్థయాత్రలకు రాను, ఇక్కడే ఉంటాను, నువ్వు అన్ని చోట్లకి తిరిగి తిరుగు ప్రయాణంలో నన్ను తీసుకెళ్ళు, నువ్వు వచ్చేదాకా ఉంటాను అన్నది. ప్రస్తుతం నా సతీమణి రుద్రప్రయాగలో ఒక గుడిసెలో నా కోసం ఎదురు చూస్తూ మకాం పెట్టి ఉంది. ఎందుకు ఆవిడకి ఆ రోగం వచ్చింది, ఆ రోగం ఎలా పోతుంది, దీనికి ఏదైనా మంచి మార్గం ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ జటాధోటదారి కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడై ఆ తర్వాత క్రమంగా కళ్ళు విప్పి, నాయనా, శివరాత్రి మహాత్మ్యం అనే పేరుతో ఉన్న ఒక గొప్ప కథ నీకు చెబుతాను, అప్పుడు నీ భార్యకి ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలుస్తుంది అన్నాడు. చెప్పండి స్వామి అన్నాడు ఆ అడిగినటువంటి శిష్యుడు. ఆ అడిగినటువంటి శిష్యుడి పేరు దృగ్గోచరుడు. ఎందుకు పెట్టాడు వాళ్ళ నాన్న, వాడికి దృగ్గోచరుడు అని పేరెట్టాడు. అంటే కంటికి కనిపించేవాడు. దృక్ అంటే చూపు, గోచరము అంటే కనిపించుట. దృగ్గోచరుడు అంటే కంటికి కనిపించేవాడు. మీకు మళ్ళీ అనుమానం రావచ్చు, మేమందరం కనబడమా అనని. మనం కూడా కనపడతాం, కానీ ఎక్కడున్నా కనబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ దృగ్గోచరుడు అనేవాడు ఎక్కడున్నా చాలా దూరంలో ఉన్నా కూడా కనపడేవాట. వాడికి ఆ శక్తి ఉంది కాబోలు బహుశ. అప్పుడు ఆ దృగ్గోచరుడికి గురువుగారు ఏం చెప్పారు, చాలా ప్రాచీన కాలంలో నైమిషారణ్యానికి దగ్గరలో ఉన్న సీతాపుర గ్రామంలో ఒక మంచి వేద పండితుడు ఉండేవాడు. వాడి తండ్రి రోజు, నాయన, సూర్యోదయ సమయానికల్లా నిద్రలే, గోమతీ నదిలో స్నానం చెయ్యి, వేదాధ్యయనం చెయ్యి, గోమతీ నదీ తీరంలో దధీచి మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. గోమతీ నదికి ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో దధీచి అని ఒక మహర్షి పూర్వం తపస్సు చేశాడు. ఇప్పటికీ కూడా అక్కడ దధీచి కొండం ఉంది, దానికి దధీచి యొక్క మిశ్రిత కొండము అని పిలుస్తాం. దధీచి తన శరీరాన్ని అక్కడే విడిచిపెట్టాడు. ఆ దధీచి మహర్షి యొక్క వెన్నుపోసే ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం అంటే. ఆ దధీచి మహర్షి ఆశ్రమంలో చాలా గొప్ప శివలింగం ఉన్నది. ఆ లింగాన్ని ఉపమన్యుడు అనే ఒక మహర్షి పూర్వం ప్రతిష్ఠించాడు. శివుడు ఉపమన్యుడనే మహర్షిని చాలా ప్రేమించేవాడు. ఎందుకంటే శివభక్తుల్లో అంతకంటే గొప్ప భక్తుడు మరొకడు లేడు. ఆ భక్తుడి యొక్క భక్తికి మెచ్చుకుని శివుడు తన ఆత్మశక్తిని హృదయంలో నుంచి వెలికి తీసి అందులో నుంచి లింగాన్ని సృష్టించి ఉపమన్యుడికి ఇస్తే, ఉపమన్యుడు ఆ లింగాన్ని దధీచి మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ప్రతిష్ఠించాడు. ఇప్పటికి కూడా ఆ లింగం ఉన్నది. దధీచి యొక్క మిశ్రిత కుండం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. నైమిషారణ్యం వెడతాను, వెళ్ళినప్పుడు అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు ఈ దధీచి మిశ్రిత కుండం ఇవన్నీ చూడొచ్చు మనం అన్నమాట. అక్కడ చాలా అద్భుతమైన శివలింగం.